గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 105:1-5 వరకు మనం ధ్యానించాలని నేను కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామంటే, దయామేడుమైన తండ్రి, ఉదయకాలమందు మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా మా హృదయాంతరంగములో ఏమి అవసరత ఉన్నదో మీరు ఎరిగిన వారై ఉన్నారు. మా అవసరతను తీర్చున్నట్లుగా ప్రభువా, మీరు మాతో మాట్లాడి మా హృదయాంతరంగములో మీ గొప్ప కార్యమును, ఘనమైన కార్యమును జరిగించండి. మేము ఎల్లప్పుడూ మీకు లోబడి విధేయులమై జీవించేటువంటి వారినిగా, మీరు మా నుండి ఆశించేటువంటి వాటిని మా యొక్క జీవితంలో మేము చేసేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 105:1-5 వరకు మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉన్నది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 9 విషయాల గురించి మనము చూస్తూ ఉన్నాము. ఈ 9 విషయాల్లో మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటువంటి దాని గురించి చెప్పబడింది. మనుషుల యొద్ద నుండి మనం ఏదైనా ఫేవర్ పొందినప్పుడు కృతజ్ఞత చెల్లించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క సేవలో 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు, వారంతా కూడా శుద్ధులైన తర్వాత వెళ్ళిపోయారు. అయితే వారిలో ఒక్క అన్యుడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, 10 మంది శుద్ధులైరు గారా, కృతజ్ఞత తెలియజేసేందుకు ఈ ఒక్క అన్యుడు మాత్రమే వచ్చాడు అని చెప్పి ఆయన సంబోధించడం జరుగుతుంది. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది మనం చెల్లించాలని అంటే, మనలో ఇతరుల యొద్ద నుండి, మనం ఎవరి యొద్ద నుండి అయితే ఫేవర్ పొందుతున్నామో, ఆ ఫేవర్ను ఘనమైనదిగా ఎంచేటువంటి వారంగా మొట్టమొదటిగా మనం ఉండాలి. నేను ఇది పొందాను, నా దగ్గర ఇది లేదు, అతని దయ వలన, అతడు నన్ను కనికరించటం వలన నేను ఇది పొందాను అనేటువంటి ఆ యొక్క భావం ఉండాలి. 2వదిగా దానిని గుర్తుంచుకునేటువంటి వాడిగా ఉండాలి. గుర్తుంచుకోవటం అంటే, అది కొంతమంది కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది ఎల్లకాలం గుర్తుపెట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది మనుషులను బట్టి మారేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కొంతమంది ఆ చేసినటువంటి మేలును కనీసం గుర్తించినటువంటి వారుగా కూడా ఉండరు. కొందరు చాలా మేలు ఇతరుల యొద్ద నుండి పొంది కూడా దానిని ఎవడ కోసం చేస్తాడు, చేశాడు, చేసినందువలన ఏం చేయాలంటారు నన్ను అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన భారత దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలో మనం గమనించినట్లయితే, ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా తక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. కృతజ్ఞత అనేటువంటిది 2 రకాలుగా మనం వ్యక్తం చేస్తూ ఉంటాము. మొట్టమొదటిది, అది పొందిన వెంటనే మనము నోటితో థ్యాంక్ యూ అని చెప్పేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అంటే, మీరు మాకు చేసినటువంటి ఆ యొక్క మేలు నిమిత్తమై మేము కృతజ్ఞత కలిగి ఉన్నాము అని చెప్పటం అన్నమాట, నోటితో ఒప్పుకోవటం. ఇక 2వది ఏంటంటే, ఇది దాటిన తర్వాత వెళ్ళేటువంటి స్టెప్. పొందినటువంటి మేలుకు ప్రతిగా మనము కొంత తిరిగి ఎవరి యొద్ద నుండి అయితే మేలు పొందామో వారికి మన చేతనైనంత మట్టుకు చేయటం అనేటువంటిది అది 2వది. అది క్రియారూపంలో ఉంటూ ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుంటుందంటే, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి ఈ థ్యాంక్ యూ అని చెప్పటం అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రతి చిన్నదానికి కూడాను వారు ఏమంటారంటే థ్యాంక్ యూ అని చెప్పేటువంటి వారుగా ఉంటారు. మన దేశంలో ఈ థ్యాంక్ యూ అనేటువంటి మాట చెప్పేటువంటి వారు చాలా చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి ఒక బార్బర్ షాప్ దగ్గర ఒక బోర్డు పెట్టబడిందంట. ఆ బార్బర్ షాప్ దగ్గర పెట్టబడినటువంటి బోర్డు ఏంటంటే, ఇక్కడ ఉచితముగా మేము హెయిర్ కట్ చేస్తాము అని పెట్టబడిందంట. అందరు చూస్తూ ఉన్నారు, దానిలోనికి రకరకాల వాళ్ళు వెళుతూ ఉన్నారు. మన సమాజం లాగా కాకుండా అక్కడ ఉండేటువంటి సమాజం ఎలా ఉంటుందంటే, ఎక్కువ మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు అక్కడ సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారు. ఒక 10 మందిని మీరు తీసుకున్నట్లయితే, ఆ 10 మందిలో 2 చైనా నుండి వచ్చిన వాళ్ళు, 1 కొరియా నుండి వచ్చిన వాళ్ళు, 1 ఇండియా నుండి వచ్చిన వాళ్ళు, 1 అక్కడే స్థానికులుగా పుట్టినటువంటి వారు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఎంత చిన్న సమూహాన్ని మీరు తీసుకున్నా సరే ఈ విధమైనటువంటి కాంబినేషన్తో కూడినటువంటి వారే ఉంటారు. సరే, ఫ్రాన్స్ నుండి వచ్చినటువంటి ఆయన ఇది చదివాడంట. లోపలికి వెళ్ళాడు, హెయిర్ కట్ వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమెరికా నుండి వచ్చినటువంటి ఇంకో ఆయన చూశాడంట, ఆయన కూడా హెయిర్ కట్ వేయించుకున్నాడు, వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత మూడో ఆయన ఇండియా నుండి వచ్చినటువంటి ఆయన కూడా ఈ బోర్డును చూశాడంట, లోపలికి వెళ్ళి హెయిర్ కట్ వేసుకుని వెళ్ళిపోయాడంట. అది శుక్రవారం జరిగింది. శని ఆదివారాల్లో ఆ బార్బర్ షాప్ మూసివేయబడింది. సరే, సోమవారం రోజున షాప్ తెరిచేటప్పటికి ఈ ఫ్రాన్స్ ఆయన, అమెరికను ఇద్దరు కూడాను, ఒక ఆయనేమో థ్యాంక్ యూ అనేటువంటి కార్డుతో ఒక పువ్వుల గుత్తు తీసుకుని వచ్చి థ్యాంక్ యూ తెలియజేస్తూ బార్బర్కి అవి ఇవ్వటం జరిగిందంట. అమెరికన్ కూడాను ఆయన కూడా ఏదో చిన్న గిఫ్ట్ తీసుకుని వచ్చి ఒక థ్యాంక్ యూ కార్డు తీసుకుని వచ్చి ఆ బార్బర్కి ఇవ్వటం జరిగిందంట. ఇక ఇండియన్ రాలేదంట, కానీ ఇండియన్స్ ఒక 10 మంది అక్కడ కనిపించారంట. వాళ్ళంతా కూడా అన్నారంట, మాకు హెయిర్ కట్ కావాలి అన్నారంట. ఇక్కడ ఫ్రీగా వేస్తున్నారంట కదా, మేము వేయించుకోటాకని వచ్చామన్నారంట. ఎవరు చెప్పారు మీకు అని అంటే, ఆ ఫ్రైడే ఈ షాప్కి వచ్చి హెయిర్ కట్ వేయించుకున్నటువంటి ఇండియన్ ఒక ఆయన ఉన్నాడు చూసారా, ఆయన వెళ్ళి చెప్పాడంట, పలాని చోట ఫ్రీగా హెయిర్ కట్లు వేస్తున్నాడు అని చెప్పాడు. ఊరుకున్నాడు కథనంతే. అతని దగ్గర నుంచి ఇంకా కార్డు లేదు, కవరు లేదు, పుష్పగుచ్చు లేదు, థ్యాంక్ యూ కార్డు ఏమీ లేదు. చెప్పినందువల్ల ఏం జరిగిందంటే, ఇంకా 10 మంది హెయిర్ కట్ వేయించుకోవలసినటువంటి వాళ్ళు కొత్తగా ఇక్కడికి ఫ్రీగా హెయిర్ కట్ వేయించుకోవటానికి వచ్చారంట. మన పద్ధతి ఎలా ఉంటుందో, ఇతర దేశాల్లో ఇతర సంప్రదాయాల్లో పద్ధతి ఎలా ఉంటుందో ఇది ప్రస్ఫుటంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి హైదరాబాద్లో ఒక బ్యాంకులో నేను SBI బ్రాంచ్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఏదో పని మీద వెళ్ళాను, అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలోకి వచ్చేటువంటి వాళ్ళు, పోయేటువంటి వాళ్ళు ఇలా చాలామంది వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు బ్యాంకులోకి. నేను కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సామాన్లో నుండి ఏదో ఇంపార్టెంట్ కార్డు కింద ఏదో పడింది. ఆయన ఏమో మామూలుగా వెళ్ళిపోతూ ఉంటే నేను దాన్ని గుర్తించినటువంటి వాడిగా వెళ్ళి ఒక కార్డును తీసుకుని ఆయన వెనక వెళ్ళి, మీ దగ్గర ఉన్నటువంటి సామాన్ల నుండి, ప్యాకెట్ నుండి ఇది పడిపోయిందండి కింద అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆయన నా వైపు ఇలా చూశాడు, వెళ్ళిపోయాడు. కొంతమందికి కృతజ్ఞత తెలియజేయాలనేటువంటి ఆ యొక్క జ్ఞానం కూడా ఉండదు. కనీసం మనం అటువంటి సాంప్రదాయాల్లో మొట్టమొదటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క ట్రెడిషనల్ బ్రాటప్లో అలా పెరిగాం. అయితే కృతజ్ఞత తెలియజేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము, అది మనం అందరము నేర్చుకోవలసి ఉన్నాము. సరే, ఇక్కడ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి విషయము గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి విషయంలో నీవును నేనును ఎలా ఉంటున్నాము మనమందరము? దేవుని యొద్ద నుండి ఎన్నో మేలులను మనము పొందినటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కొందరు మేలు పొందినటువంటి వెంటనే ఏదో కృతజ్ఞత కలిగినటువంటి వారిగా కనబడతారు, కానీ ఆ తర్వాత కాలం గడిచేటప్పుడు వారు దేవుని యొద్ద నుండి పొందినటువంటి ఆ యొక్క మేలులను అన్నిటినీ మర్చిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటాము. అపాయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నేను కూడా మొరక్కినటువంటి మొరక్కుబడులు, దేవా ఈ ఒక్కసారి నన్ను కాపాడు, నా మనవి ఆలకించు, ఇక మీదట ఎన్నటన్నటికి నేను నీవాడనై బ్రతుకుతాను అని మనం ఎన్నోసార్లు ప్రార్థించినటువంటి వారంగా, మొరక్కుకున్నటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే దానికి కట్టుబడే ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నామా? మేలు పొందిన తర్వాత కొంతకాలము బాగున్నప్పటికీ ఆ తర్వాత కాలం గడుస్తున్నప్పుడు దానిని ఎల్లకాలము గుర్తుంచుకునేటువంటి వారంగా మనము ఉండము. చాలామంది దినాలన్నీ మామూలైపోతాయి, ముందున్నటువంటి బ్రతుకులాగానే ఆ కొద్ది సమయంలో వచ్చినటువంటి ఆ యొక్క మేల్కొల్పు అనేటువంటిది నీలో ఉండదు. అది పోగొట్టుకునేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. ఈ దినమందు నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనలను మనము పరీక్షించుకునవలసిన అవసరం ఉన్నది. కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతోని దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళేటువంటి వారంగాను, కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగాను, ఆ కృతజ్ఞత చెల్లించటలో నిలకడగా నిలిచి ఉండేటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాము. మనం బైబిల్ గ్రంథమును గమనించినప్పుడు అనేక చోట్ల దేవుడు చేసిన మేలులను గురించి భక్తులు మాటి మాటికి వాటిని ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అది జరిగినటువంటిది ఎప్పుడో మోషే కాలంలో జరిగినప్పటికీ దానిని భక్తులైనటువంటి వారు ఈ గ్రంథములో అనేక మార్లు ఆ తర్వాత వారు మాటి మాటికి దానిని ప్రస్తావించినట్లుగా రకరకాల సందర్భాలలో వారి యొక్క జనరేషన్ తరం అనేటువంటిది మారుతూ ఉన్నప్పుడు వారికి నేర్పు నిమిత్తమే వాళ్ళకి తెలియజేసినట్లుగా, కొన్నిసార్లు దేవుడు మనకి ఇలాగ చేశాడు, ఇవి మనం గుర్తుంచుకునవలసి ఉన్నది అని ప్రజలకు రిమైండ్ చేస్తూ వాటిని మరలా చెప్పినట్లుగా, ఈ విధముగా అనేక మార్లు వాటిని జ్ఞాపకం చేస్తూ రిపీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం చేసేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే వాటిని పక్కన పెట్టివేసి మన ఇష్టానుసారంగా మన జీవితం గడుపునేటువంటి వారంగా ఉంటున్నామా, మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. రెండవది ప్రకటించుట అనేటువంటిది. ఇక్కడ ప్రకటించవలసినది దేవుని యొక్క నామమును ప్రకటించుటను గురించి చెప్పబడినది. ఆయన నామమును ప్రకటించుట అనేది మొట్టమొదట నీవు తెలుసుకోవటంతో ప్రారంభము కావలసి ఉన్నది. చాలా మంది ఈ ఆత్మీయ జీవితంలో అనేక మంది బోధకులుగా ఉంటూ ఉన్నారు. నేటి దినాల్లో వీరు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారుగా వారు ఉండనటువంటి వారుగా ఉంటూనే ఉన్నారు. అయినప్పటికీ వారు దేవుని వాక్యమును ప్రకటించేటువంటి వారుగా మాత్రం ఉంటూ ఉన్నారు. నువ్వు టీచర్వి కావాలంటే మొట్టమొదట సబ్జెక్టు నీకు తెలిసి ఉండాలి. నేను ఆల్జిబ్రా బోధించాలి అని అంటే లెక్కల్లో ఆల్జిబ్రా అంటే నేను మొదట నేర్చుకున్నటువంటి వాడిగా ఉండి ఉండాలి. అది నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా బోధించాలి అనేటువంటి దాని మీద నేను ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడినై ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నేను ఆల్జిబ్రా ఇతరులకు బోధించేందుకు అర్హుడనవుతాను. అయితే ఈ దినమల్లో ఆత్మీయ విషయాల్లో జరుగుతున్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క శక్తిని వారు స్వానుభవములో ఎరగకుండగానే మనుషులు దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని అంటే ఇది రెండు అంశాలకు సంబంధించినటువంటిదై ఉంటూ ఉన్నది. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యమును నీవు పఠించినటువంటి వాడుగాను, ఎరిగినటువంటి వాడుగాను, ధ్యానించినటువంటి వాడుగాను ఉండాలి. రెండవది దేవుని యొక్క శక్తిని నీ యొక్క స్వానుభవములో ఎరిగినటువంటి వాడుగా నువ్వు ఉండి తీరాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే చాలా మంది ఈ మొట్టమొదటి దాన్ని అంటే బైబిల్ను చదివి దానిని గురించి మాట్లాడేవారు, చెప్పేటువంటి వారు, బోధించేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు. మనము ఈ వేదాంత కళాశాలలకు వెళ్ళినట్లయితే అక్కడ బోధించేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్వానుభవములో దేవుని ఎరిగినటువంటి వారు కాకపోవచ్చు. వారిలో కొంతమంది దేవుని ఎరిగినటువంటి వారు స్వానుభవంలో ఉండవచ్చును, కానీ అందరూ మాత్రం కాదు. ఎందుకంటే ఇది కూడాను ఒక సబ్జెక్ట్ లాగానే, అంటే మనము తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు ఇలాంటివన్నీ కూడాను ఎలాగైతే స్కూల్కి వెళ్ళి చదువుకుంటామో అలాగే దీన్ని కూడా ఒక సబ్జెక్టుగా చదివినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ విధంగా చదివి బోధించేటువంటి వారు, వేదాంత కళాశాలలో బోధించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారికి ఈ యొక్క గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క నియమ నిబంధనలకు తమ జీవితమును వశపరుచుకున్నటువంటి వారుగాను, వాటికి తమను తాము కట్టుబాటు చేసుకున్నటువంటి వారుగాను, వారి యొక్క జీవితములను వాటి ప్రకారంగా పునర్నిర్మించుకున్నటువంటి వారుగాను వారు ఉన్నటువంటి వారు కారు. ఇలాంటి వారందరూ కూడాను దైవవాక్యమును ఊరికినే పైపైన చదివి దాన్ని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఇలాంటి వారు కొందరు. ఇక రెండవ వారు ఎలాంటి కోపకు చెందినటువంటి వారంటే వారు స్వానుభవములో దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వారుగాను, దేవుడు తమ జీవితంలో చేసినటువంటి మహత్కార్యములను, కృపలను స్వానుభవములో ఎరిగినటువంటి వారుగా వారున్నారు. కాబట్టి వారు విద్యావిహీనులైనప్పటికీ, వారు ఏదో గొప్ప గొప్ప చదువులు ఈలోకరీతిగా చదవకపోయినప్పటికీ, వారు మాట్లాడేటువంటి మాటలు, వారు చేసేటువంటి బోధలు ఇవన్నీ కూడాను ఎంతో ఫలభరితమైనవి గాను, శక్తివంతమైనవి గాను ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే వారు చెప్పేటువంటిది తమ స్వానుభవములో క్రీస్తు ప్రభువును రుచి చూచినటువంటి వారుగా, ఆయన శక్తిని ఎరిగినటువంటి వారుగా వారు వాటిని అనుభవించి వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అవి ఆత్మీయ ఫలితాన్ని ఇచ్చేటువంటివిగా ఇతరులో పనిచేయగలుగుతాయి. ఒకవేళ నీవు ఈ రెండింటినీ కలిగి ఉన్నటువంటి వాడవైనట్లయితే, అంటే నీవు స్వానుభవములో ఎరిగినటువంటి వ్యక్తివి దేవునిని, అలాగే దానితో పాటు వాక్యాన్ని బాగా నువ్వు అధ్యయనం చేసినటువంటి వ్యక్తివిగాను, దానిని నీకు అన్వయించుకునేటువంటి వాడుగాను, దానిలోని లోతు పాత్రలను నీవు అర్థం చేసుకునేటువంటి వాడుగాను ఉండి ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుగా వాడుకొనగలడు. ఎందుకంటే నీవు ఆయనకి ఇష్టుడుగా నీవు ఉండగలుగుతున్నావు, ఆయన వాక్యమును నువ్వు పరిశీలించగలుగుతున్నావు, పరీక్షించి తెలుసుకునగలుగుతున్నావు. దానితో పాటు నువ్వు ప్రార్థనా పరుడవై నీ జీవితాన్ని ఆయనకు లోబరుచుకున్నటువంటి వాడుగా ఉంటున్నావు. ఇలాంటి వారిని దేవుడు తన ఇష్టానుసారంగా గొప్పగా వాడుకొనగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. ఇక మూడవ విషయము తెలియజేయుట, జనులలో ఆయన కార్యములను తెలియజేయటం గురించి ఇక్కడ చెప్పబడినది. ఇక్కడ మనం తెలియజేయవలసినటువంటిది ఆయన కార్యములను గురించి జనములలో తెలియజేయవలసి ఉన్నది. ముందు మనం ఒకరికి చెప్పాలంటే దానిని మనమే ఎరిగినటువంటి వారంగా ఉండి ఉండవలసి ఉంటుంది. నాకే తెలియకుండా నేను ఏ విషయాన్ని గురించి ఎవరికి చెప్పగలనండి? కాబట్టి ముందు మనము ఎరిగినటువంటి వారంగా ఉండాలి. జనములలో దేవుని యొక్క కార్యములను గురించి మనం తెలియజేయాలంటే ఆయన చేసినటువంటి కార్యములను మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన కార్యములు రెండు రకాలుగా ఉంటాయి. మొట్టమొదటిది, అనాది నుండి దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుటలో ఆయన ఆది నుండి ఏ విధంగా మొదలుపెట్టాడు, అదంతా కూడాను ఏ విధంగా కొనసాగినది, కొనసాగుతూ ఉన్నది అనేటువంటిది నీవు క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడుగా ఉండాలి. అంటే బైబిల్ను బాగా అధ్యయనం చేసినటువంటి వాడుగాను దానిలో దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉన్నది, కొనసాగుతున్నది, ఏమేమి మలుపులు తిరుగుతున్నది, ఆ మలుపులు తిరగటంలో దేవుడు తన చిత్తమును ఏ విధంగా నెరవేర్చుతూ ఉన్నాడు అనేటువంటిది నీకు తెలిసినటువంటి వాడుగా నీవు ఉండాలి. ఇక రెండవది, దేవుని యొక్క క్రియలు ఆనాటి నుండి ఈనాటి వరకు జనములలో జరుగుతూ ఉన్నవి, అయితే వ్యక్తులలో సహితము జరుగుతూ ఉన్నవి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి కావలసినటువంటి వాడు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ ఆలయములో దేవుడు నివసించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి నీ జీవితములో, నీ స్వానుభవములో ఆయన కార్యములు ఏమైనా జరిగినవా? చాలా మందికి ఇది తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు ఆనాడు మాట్లాడాడండి, ఈనాడు మాట్లాడవలసింది ఇంకేమి లేదండి, చెప్పవలసిందంతా చెప్పేశాడు, చేయవలసిందంతా చేసేసాడు, అక్కడ ముగిసిపోయిందండి. కాబట్టి ఇప్పుడు మనం కేవలం వెళ్ళటము, వినటము, విశ్వసించటము ఇంతవరకేనండి. కానీ నేడున్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన మనము అడిగినటువంటి వాటి నిమిత్తమై జవాబు ఇచ్చేటువంటి వాడు గాను, మనము అడిగినటువంటి వాటిని మనకు దయచేసేటువంటి వాడు గాను ఈనాడు లేడండి. ఆయన చెప్పేటువంటి విషయాలు, చేసేటువంటి విషయాలు మనకు వ్యక్తిగతంగా సంబంధించినవి కావండి అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇది తప్పైనటువంటి సిద్ధాంతం. ఈ దినములలో అనేకమైన సూచక క్రియలు అనేటువంటివి జరగటం మనం చూస్తున్నాము. అనేక స్వస్థతలు జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. అనేక మంది భయంకరులైనటువంటి, భయంకరమైన జీవితం గడుపుతున్నటువంటి వారు అద్భుతమైనటువంటి మార్పును, దేవుని యొక్క శక్తిని వారి యొక్క స్వానుభవంలో జరగటం చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క కృప, కరుణ. ఆయన నిన్న, నేడు, రేపు సహితము ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు, ఉండనై ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని బోధిస్తూ తేటతలము చేస్తున్నటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి నీవు తెలియజేయాలని అంటే నీ స్వానుభవములో దేవుడు ఏమైనా చేసినటువంటి విషయాలను గురించి నువ్వు మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉండగలుగుతున్నావా? ఆ స్థితిలో నువ్వు ఉండాలనంటే దేవునితో నీవు సన్నిహితంగా నడిచేటువంటి వాడువై ఉండాలి. ఆయన మాటకు విధేయుడువై జీవించేటువంటి వాడుగాను ఉండాలి. నీవు నీ ఇష్టానుసారంగా అటు ఇటు పరుగులెత్తుతూ దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ యొక్క అంశములను నీ జీవితమునకు అప్లై చేసుకొనకుండగా లోకానుసారంగానే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీవు నీ స్వానుభవంలో దేవుని కార్యములను చూచేటువంటి వాడుగా ఉండలేవు. నీవు ప్రార్థనా పరుడు అయితేనే తప్ప దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించి మోకాళ్ళుని గోజాడేటువంటి వాడుగా ఉంటే తప్ప ఈ అనుభవమును నీవు సొంతం చేసుకునలేవు. అయితే ఈ దినమందు మనం ఎలా ఉంటూ ఉన్నాము? పాస్టర్లు సహితము, నాయకులు సహితము గుడిలోనికి వెళ్ళి ఆ కాసేపు ఆయనను ఆరాధించేటువంటి ఆ యొక్క సర్వీస్, 1 అవర్ 1½ అవర్ ఇలా ఎంత సమయం అయితే అంత సమయము మాత్రము వారు ప్రార్థించేటువంటి వారుగా అక్కడ ఉంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలని నడిపించేటువంటి వారుగా ఉంటున్నారు, కానీ దేవునితో వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి ఆ యొక్క రిలేషన్ వారు కొనసాగించేటువంటి వారుగాను పొందినటువంటి వారుగా సహితం కొన్నిసార్లు ఉండటం లేదు. దాని వలన మనము తెలియజేయలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. కొంతమంది స్వానుభవములో దేవుడు చేసిన కార్యములను కొంత చూసినటువంటి వారుగా ఉంటారు, కానీ అది ఎంతో కాలము వారి యొక్క జీవితంలో కొనసాగినటువంటి అంశముగా ఉండదు. మొదట్లో ఏదో దేవునిని కనుగొన్నప్పుడు వారు దేవునితో నడిచినటువంటి వారుగా ఉన్నారు, దేవునితో సంబంధం కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుని యొక్క కృపలను వారి యొక్క స్వానుభవంలో చూసినటువంటి వారుగా సహితము వారు ఉన్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత దాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా వారు ఉంటుంటారు. ఇలాంటి వారు ప్రయోజనకరులుగా దేవుని యొక్క సాక్షులుగా కొనసాగగలిగినటువంటి స్థితిలో ఉండనేరారు. మనము ఎప్పుడో ఏదో మన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడండి అన్ని చెప్పటం అనేటువంటిది ఎంతవరకు సబబుగా ఉంటుంది. ఈ దినమందు దేవుడు నీ యొక్క జీవితంలోను నా యొక్క జీవితంలోను గొప్ప కార్యములను చేయగలుగుతున్నాడా, వాటిని నువ్వు చూడగలుగుతున్నావా అనేటువంటిది మనలను మనము ప్రశ్నించుకునవలసి ఉన్నది. ఒకవేళ అలాంటివి జరగకపోయినట్లయితే, మన మనవులను దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉండకపోయినట్లయితే దానికి కారణమేమై ఉన్నది? మనము ఆయన యొక్క మహిమను తెలియజేసేటువంటి వారంగా లేకపోయినట్లయితే దానికి కారణమేమై ఉన్నది అనేటువంటిది మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఇక 4వది, ఆయనను గురించి పాడుట అనేటువంటిది. పాడుట అనేటువంటిది 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. చాలా మందికి తెలిసినటువంటిది ఒకటి మాత్రమే, అదేమిటంటే మధురమైనటువంటి గాత్రం కలిగినటువంటి వారు పాడుతూ ప్రజలను ఉర్రూ తొలగించడం అనేటువంటిది మాత్రమే వారికి తెలిసినటువంటిది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. దేశానికి సంబంధించినటువంటి పాపులర్ సింగర్స్ ఉన్నారు, సమాజానికి సంబంధించినటువంటి పాపులర్ సింగర్స్ ఉంటూ ఉంటారు, లోకల్ గా ఉన్నటువంటి వారు ఇంకొంతమంది ఉంటూ ఉంటారు. వీరంతా కూడాను వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గాత్రమును బట్టి, ఆ స్వరమును బట్టి చక్కగా పాడుతూ ప్రజలను మానసికంగా ఉల్లసింపజేసేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. ఇది అందరికి తెలిసినటువంటిది. అయితే మరొకటి ఉన్నది, అదేమిటంటే ఆత్మలో పాడటం అనేటువంటిది. ఆత్మలో పాడటం అంటే అర్థం ఏంటంటే ఆత్మపూర్ణులై దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారుగా వారు పాడేటువంటి పాట. వారికి గంభీరమైన స్వరము ఉండవచ్చును ఉండకపోవచ్చును, వారి స్వరముతో సంబంధం లేకుండా వారు పాడేటువంటి పాట అనేటువంటిది ప్రజల యొక్క మనసు మీద పనిచేయదు, కానీ ప్రజల యొక్క హృదయములో పనిచేస్తూ ఉంటుంది. మా అమ్మను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఆమె హిందూ స్త్రీగా పెరిగినటువంటి వ్యక్తి, ఆమె సింగిల్ మదర్ దగ్గర పెరిగినటువంటి ఒకే ఒక బిడ్డ. ఆమె క్రైస్తవ కూటానికి వెళ్ళి అక్కడ కూర్చొని వింటూ ఉన్నప్పుడు చీమల జరలు పాకినట్లుగా ఉన్నాయి. అక్కడ చెప్తున్నటువంటి వాక్యం కానీ, అక్కడ చేస్తున్నటువంటి యొక్క పరిచర్య కానీ, పాడుతున్న పాటలు కానీ ఇవన్నీ కూడా వెంటనే అక్కడ నుండి ఆమె వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశం చేత సంచి తీసుకుని కూటం నుండి బయటకు వెళ్ళిపోయి రోడ్డెక్కి అక్కడ బస్సు కోసం వేచి ఉంటున్న సమయంలో అక్కడ దైవజనుడైనటువంటి సల్మాన్ గారు, ఆయన పాట పాడుతూ స్టేజ్ మీద ఉన్నాడట. ఆ పాట ద్వారా దేవుడు ఈమెతో మాట్లాడాడు. ఆయన ఏదో గొప్పగా పాడేటువంటి వ్యక్తి కాదు. ఆయా దినాలలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటివి ఈ సమయంలో ఉన్నట్లుగా కీబోర్డ్స్ అనేటువంటివి ఇలాగా మోడర్న్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటివి కూడా ఏమీ లేవు. అయితే ఆయన పాడినటువంటి పాట ఈమె చెవులకు వినపడిన తర్వాత దేవుడు ఆమె హృదయమును తట్టి బస్సు కోసం వేచి ఉన్నటువంటి ఆ వ్యక్తిని తిరిగి కూటంలోనికి వెళ్ళి కూర్చొని దేవునికి లోబడి పశ్చాత్తాపపడి గ్రహింపుతో తన హృదయమును దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు కూడా ఆమెను చేయగలిగాడు. అక్కడ పాడినటువంటి వ్యక్తి గొప్ప దైవజనుడు. ఆయన ప్రభువుకు బహుసన్నిహితంగా నడిచినటువంటి వాడు. తన మాటలో గాని మరి దేనిలో అయినా సరే ఎప్పుడు దేవుని యొక్క చిత్తములో ఉన్నానా లేదా అని చూసుకునేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయనను చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను. మా ఇంటికి చాలాసార్లు వస్తూ ఉండేవారు, చాలా దినాలు ఉన్నారు అక్కడ. కాబట్టి నేను ఆయన క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి పిల్లవాడినిగా పెరిగినాను. ఆయన నిజంగా పాడినటువంటి పాట ద్వారా మా తల్లి దేవుని పరిచయలోనికి రావటం, మొట్టమొదటిగా హిందువుగా ఉన్నటువంటి ఆమె క్రైస్తవురాలుగా మారటం అనేటువంటిది, ఆ తర్వాత పరిచర్యలోనికి రావటం అనేటువంటిది, ఆ పరిచర్యలో భాగస్వామిగా ఉంటూ ఎన్నో ఆత్మలను ప్రభు యొద్దకు తీసుకుని రావటం అనేటువంటిది, చివరి దినం వరకు ప్రభుకు నమ్మకంగా సేవ చేసినటువంటి వ్యక్తిగా ఉంటూ ఆమె ప్రభు యొద్దకు వెళ్ళిపోవటం అనేటువంటిది నేను చూచాను. ఇక నేను చెప్తున్నటువంటిది ఏంటి, ఆత్మలో పాడుట గురించి చెప్తున్నాను. ఈ విషయం అందరికీ సాధ్యపడేటువంటిది కాదు. మనము జుమ్జుములు గమ్గములు చాలా పాటలు వింటున్నాం ఈ దినాల్లో. మ్యూజిక్ ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే, మనకు మానసికంగా ఎంత బాగున్నట్లయితే, పాట అంత బాగున్నదండి, పాడినటువంటి ఆయన అంత బాగా పాడాడండి అని చెప్పుకుంటూ ఉంటాము. ఇదంతా మానసికంగా జరిగేటువంటిది. మానసికంగా కాదు, హృదయాంతరంగమును తట్టేటువంటి విధంగా పాడేటువంటి పాట అది ఆత్మతో నిండినటువంటి వారికి, ప్రభువుతో సన్నిహితంగా నడిచేటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది. దావీదును మనం గమనించినప్పుడు ఆయన రాసినటువంటి పాటలలో ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి విషయాల్ని ఆయన రాయటం జరిగింది, పాడటం జరిగింది. ఎలా జరిగింది అది అని అంటే, ఆయన ఆత్మపూర్ణుడై ప్రవచించటం అనేటువంటిది నేర్చుకున్నాడు. దావీదుకు ఎన్నో సమస్యలు ఉండినవి, తన సొంత గృహంలో సమస్యలు ఉండినవి, చుట్టూ సమస్యలు ఉండినవి, రాజుగా సమస్యలు ఉండినవి, తాను వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పిదములు ఉండినవి, దాని వలన తాను ఫలితాన్ని చూడవలసి వచ్చింది. అయినప్పటికీ దేవేందు నిరీక్షించినటువంటి వాడు గాను, నమ్మకం ఉంచినటువంటి వాడు గాను, తాను దేవునికి సన్నిహితంగా నడవటం ద్వారా ఏం జరిగిందంటే, దేవుడు తన ఆత్మతో నింపి ఆ దినము నుండి ఈ దినం వరకు కీర్తనలను చదివిన మనమందరము కూడాను ఆ యొక్క దేవుని యొక్క బ్లెస్సింగ్ ని, ఆత్మ తాకిడిని మనము చూడగలుగుతున్నాము. ఇదంతా ఎలా జరుగుతుందంటే, దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మపూర్ణుడై రాసినటువంటి రచించినటువంటి పాటలుగా ఇవి ఉంటూ ఉన్నవి. ఇక ఐదవదిగా ఆయనను కీర్తించుట అనేటువంటిది. కీర్తించుట అంటే ప్రైజింగ్, ప్రైజింగ్ గాడ్ అంటాం. దేవుని మహిమను, దేవునికి ఉన్నటువంటి గుణగణములను ఎంత ఎక్కువగా లోతుగా నీవును నేనును తెలుసుకుంటామో, ఎంత ఎక్కువగా ఆయనను అర్థం చేసుకోగలుగుతామో, అంత ఎక్కువగా మనం ఆయనను కీర్తించగలుగుతాము. దైవ గ్రంథంలో భక్తులైనటువంటి వారు, ఆయనను కీర్తించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. మోషే అటువంటి వాడే, దావీదు, అహరోను, పౌల లాంటి వాడే, క్రీస్తు యొక్క శిష్యుల లాంటి వారే, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరంతా కూడాను దేవుని యొక్క గొప్పదనాన్ని బహుగా కీర్తించినటువంటి వారుగా ఉన్నారు. ఆ కీర్తించడానికి కారణం ఏంటంటే, వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. స్వానుభవం, వారు దేవుని యొక్క కృపను వారి యొక్క జీవితంలో చూసినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు ఉన్నటువంటి కాలంలో అయితే ఆయన శిష్యులంతా కూడా ఆయన కంటితో చూచారు. 24 గంటలు ఆయనతో తిరిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి సూచక క్రియలను కళ్ళారా చూచినటువంటి వారుగా ఉన్నారు. ఈ విధముగా వారు స్వానుభవములో ఎరిగినటువంటి వారుగా ఆయనను కీర్తించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆయనను కీర్తించగలిగినటువంటి అంశములు మన జీవితంలో ఉంటూ ఉన్నాయా? చాలా మందికి ఈ దినాల్లో ఎలా అయిపోయిందంటే, ఆదివారం అంటే అరే ఆదివారం వరకు కానీ ఉంటారా అందరూ, అరే చిన్నోడే పెద్దోడే బట్టలు వేసుకోండి సండే స్కూల్కి వెళ్ళంటారా ముందు వెళ్ళిపోండి తర్వాత అమ్మ నేను కలిసి వస్తాం అని ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ కలిసి రావటం. ఇక అక్కడ ఏదో చందా వేయటం అనేటువంటి దానంతా కూడాను ఒక వాడుకగా, అదేంటంటే ఒక ట్రెడిషన్గా, అలవాటుగా జరిగిపోతూ ఉన్నదే గాని, దాని నుండి అక్కడికి వెళ్ళినందువలన, ఆ వాక్యమును విన్నందువలన, ఆ విన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకొని అన్వయించుకొని దాని ప్రకారం నడుచుకునేటువంటి యొక్క పరిస్థితి ఏమీ ఉండట్లేదు. ఊరికినే వెళ్ళాలి, అందరం కలిసి వెళ్ళటం, గుడ్ ఫ్యామిలీ అని అనిపించుకునేందుకు ఏదో ఆ విధంగా చేయటం అనేటువంటిది. ఇక మళ్ళీ కనపడరు, మళ్ళీ ఆదివారం అయితేనే మళ్ళీ కనపడతారు గుళ్ళు. ఈ మధ్యలో చేసేవన్నీ మామూలుగానే లోకస్తులకి వీళ్ళకి ఏ భేదము లేకుండా ఉంటూ ఉంటాయి. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. వీళ్ళు దేవుని పెదవులతో కీర్తించేటువంటి వారుగా ఉంటారు, కానీ హృదయాంతరంగం నుండి కీర్తించేటువంటి వారుగా వారు ఉండలేరు. కొంతమంది ఒకప్పుడు దేవుని కీర్తించినటువంటి వారే, అయితే ఇప్పుడు వారు పెదవులు మూసుకొని పోయినాయి. వారు కీర్తించలేనటువంటి వారుగా అయిపోయినారు. కారణం ఏంటంటే ఎక్కడో లోకం అనేటువంటిది వారిలోనికి వచ్చేసినది. లోకం ఎప్పుడైతే నేను కబళిస్తూ ఉంటుందో, లోకం ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో పై చెయ్యి సాధిస్తుందో, నీ యొక్క హృదయంలో నుండి ప్రైజ్ అనేటువంటిది కానీ, వర్షిప్ అనేటువంటిది కానీ రాదు. హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి రావలసినటువంటి ఆ ప్రైజ్ అనేటువంటిది రాదు. మిగిలినటువంటి వారు పెదవులతో వర్షిప్ చేసేటువంటి వారు, ప్రైజ్ చేసేటువంటి వారు వీరంతా చాలా మంది. కూటాలు వస్తున్నాయి అంటే ఆ కూటాలకి సంబంధించి పాటల ప్రాక్టీస్ అనేది, ఆ తర్వాత క్రిస్మస్ పండుగ వస్తుందంటే దానికి సంబంధించిన పాటల ప్రాక్టీస్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలా హడావుడి జరుగుతూ ఉన్నది. ప్రాక్టీస్ అనేటువంటిది చాలా దినాలు నడుస్తూ ఉన్నది. బాగా పాడేవాళ్ళని తీసుకొస్తా ఉన్నారు, పాడిస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. అది సరైనటువంటి ప్రైజ్ కాదు. మనసును ఉల్లాసపరిచేటువంటి ప్రైజ్గా మాత్రమే అది ఉంటున్నది. హృదయాంతరంగమును తాకేటువంటి ప్రైజ్గా అది ఉండటం లేదు. ప్రైజ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవుని యొక్క హృదయాన్ని తాకుతుంది, దేవుని యొక్క హృదయాన్ని కదల్చగలుగుతుంది. నీ మీద దేవునికి కృప కలిగినట్లుగా నీవు చేసేటువంటి స్తుతి అనేటువంటిది ప్రభువును చేయగలుగుతుంది. అది ప్రైజ్ అయి ఉంటుంది, సరైనటువంటి ప్రైజ్ అనేటువంటిది. ఇలాంటి ప్రైజ్ మనలో ఎంతమంది ఉన్నది కాబట్టి మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక ఆరవ పాయింట్, సంభాషణ చేయుట అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పబడినది. వీటిని మనం సంభాషణ చేయవలసి ఉన్నది అంటే ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము. ఒకరిద్దరు వ్యక్తులు కలిసినట్లయితే తెలిసినటువంటి వారు వారిద్దరు సంభాషించటం అనేటువంటిది జరిగేటువంటిది. వారికి తెలిసినటువంటి ఇతరుల విషయము, వారి జీవితాల్లో జరిగేటువంటి విషయాలు, అన్ని విషయాలు అక్కడికి సంభాషణలోనికి వస్తూ ఉంటాయి. ఇక ఇద్దరు ఆడవాళ్ళు, అంతకన్నా ఎక్కువ మంది ఆడవాళ్ళు కలిసినట్లయితే ఆ సంభాషణ మరి ఒక విధంగా ఉంటూ ఉంటుంది. ఇది అందరూ మనకు లోకరీతిగా తెలిసినటువంటిది. అయితే ఇద్దరు కలిసినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరుగుతున్నటువంటి వాటిని గురించి సంభాషించేటువంటిది ఎంతమంది ఉండగలుగుతున్నారు, ఎంతమందికి అలాంటి సంభాషణ ఉంటూ ఉన్నది అనేటువంటిది మనం చూసినట్లయితే చాలా చాలా తక్కువ మందిలో ఇలాంటి సంభాషణ అనేటువంటిది ఉంటుంటుంది. ఈ లోక సంబంధమైనటువంటిది, ఏం కొన్నావు, ఏం సంపాదించావు, ఏ నగ చేయించుకున్నావు, వేటిని చెడగొట్టావు, ఇంకా వేరే కొత్త నగ ఏమి చేయించుకున్నావు, ఇలాంటి సంభాషణలు చాలా ఉంటాయి. కానీ దేవుడు వారి జీవితంలో అనుదిన జీవితంలో ఇచ్చుతున్నటువంటి జయములను గురించి, వీరి యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగింపులో దేవుడు వారికి అనుగ్రహించుచున్నటువంటి ఆ యొక్క జయములను గురించి మాట్లాడేటువంటి వారు, విక్టరీస్ను గురించి మాట్లాడేటువంటి వారు, పంచుకునేటువంటి వారు ఎంతమంది ఉంటూ ఉన్నారు. కొంతమంది సంభాషణలు దేవుని యొక్క పేరెత్తి తిని ఆపేయండి అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు. నేటి దినములలో మెటీరియలిజం అనేటువంటిది మనుషుల యొక్క హృదయములను కబళించి వేస్తున్నది. వారికి దేవుడంటే లక్ష్యము లేదు. దేవుని యొక్క గ్రంథం అంటే అది ఎప్పుడో పాత పుస్తకం అండి, ఎప్పుడో వాళ్ళకి సరిపడ్డగా ఏదో రాసుకున్నారండి. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయిందండి అది రాసి, ఇప్పుడు పనికొచ్చేటువంటి పుస్తకం కాదండి. ఇప్పుడు అంతా కూడా మార్చవలసినటువంటి అంశములు ఎన్నో ఉన్నామండి అని చెప్పేటువంటి వారు ఉన్నారు. పెద్దలైనటువంటి వారు, గురువులైనటువంటి వారు, బోధకులైనటువంటి వారు, బిషపులైనటువంటి వారు సహితము దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఇది ఈ దినములలో అవలంబించవలసినటువంటి మార్గము అని చెప్పేటువంటి దౌర్భాగ్యులు తయారవుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళటమా? దేవుని యొక్క వాక్యము అది రెండంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఖడ్గమై ఉన్నదని నీవు గుర్తించలేకపోతున్నావు. నీవు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా వెళుతూ నీవు చేసేటువంటి దౌర్భాగ్యపు పనులను దేవుడు యాక్సెప్ట్ చేశాడు అని అనుకుంటూ ముందుకు కొనసాగినట్లయితే ఒక దినమందు దేవుడు నిన్ను మొత్తనై ఉన్నాడు. నీవు దేవుని పరిచర్యలో పాల్గొంటూ దేవుని పరిచర్య చేసేటువంటి వాడుగా ఉంటూ ఇలాంటి వాటిని నువ్వు ప్రోత్సహించేటువంటి వాడు గను, ఇలాంటి వారిని నువ్వు ఎంకరేజ్ చేసేటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఖడ్గము నీ మీద పనిచేయవలసినటువంటి దినము రానై ఉన్నది. కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఒక్కోసారి న్యూస్లో వింటూ ఉంటాము, సంఘములో ఈ యొక్క హోమోసెక్షువల్స్ని వీళ్ళందరినీ కూడా ఎలా చేయాలి, కార్డినల్స్ అనేటువంటి వారు ఇలాంటి వారు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు బిషపులు అనేటువంటి వారు ఇలా ఉన్నారు, ఇదంతా కూడాను ఎలా తయారవుతున్నదంటే నేటి దినములలో మనుషులు మానవ కల్పితమైనటువంటి వాటిని అనుసరించుతూ దేవుని వాక్యమును వెనకబెట్టేసేటువంటి వారుగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు మన సంభాషణకు వచ్చినట్లయితే మనము సంభాషించుకునేందుకు రోజు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. నీవు దేవునితో నిజముగా నడుస్తూ ఉన్నటువంటి వాడివైతే దినదినము ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఎన్నో వాటిలో నీవు ఈ లోకమునకు వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి అవసరములు ఉంటూ ఉంటాయి. ఈ పోరాటములలో దేవుడు నీకు అనుగ్రహించేటువంటి జయములు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు జారుతున్నట్లుగా కనపడతావు, కొన్నిసార్లు జారిపోతూ ఉంటావు, కొన్నిసార్లు జారిపోయిన వాడివిగా ఉంటావు. అయితే తిరిగి దేవుని కృపను బట్టి నువ్వు పైకి ఎగబ్రాకేటువంటి వాడుగా, జారకుండా పట్టు విడవనటువంటి వాడుగా ఎలాగ కొనసాగుతున్నావు, ఆ విషయంలో నువ్వు ఇతరులతోనూ సహచరులతోనూ విశ్వాసులతోనూ సంభాషించుకునేటువంటి వ్యక్తివైనట్లయితే దేవుడు తన కృపను చూపించి నిన్ను పైకెత్తేటువంటి వాడుగా ఉంటాడు. ఇక ఏడవదిగా చెప్పబడినటువంటి అంశము అతిశయించుట అనేటువంటిది. ఈ అతిశయించుట దేని గురించి మనం చేయవలసి ఉన్నదంటే దేవుని యొక్క నామమును, పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుట అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పబడినది. మనుషులు అతిశయించని వారు బహుశా ఎవరో ఉండి ఉండరు. మనుషులు అతిశయించేందుకు కారణాలు రకరకాలుగా ఉంటాయి, మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏమీ అతిశయించేందుకు ఆస్కారం లేనప్పటికీ ఏదో ఒకటి చెప్పి సంబరపడుతూ అతిశయించేటువంటి వారుగా ఉంటాం. ఏమండి మా ఫ్యామిలీలోనండి ఇంత పెద్ద ఆఫీసర్లు ఉన్నారండి, మా ఫ్యామిలీలో నుండి అందరూ ఎడ్యుకేటెడేనండి, మా పిల్లలంతా వెల్ సెటిల్డ్ అండి, అందరు ఐటీలోనే ఉన్నారండి. ఈ విధంగా మనం ఎంతో చెప్పుకొని సంబరపడి ముచ్చటపడి దానిని బట్టి అతిశయించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే దేవుని కృపను బట్టి మనం అతిశయించేటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఆయన దినదినము మన జీవితంలో జరిగించుతున్నటువంటి ఆ ఆత్మీయ కార్యమును బట్టి మనము అతిశయించేటువంటి వారంగా ఉంటున్నామా? దైవదాసుడు ఏమంటాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలసినది అని చెప్తూ ఉంటాడు. దేనిని బట్టి మన అతిశయం? దేవుడు మన పక్షముగా ఉన్నాడని, ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన కృపాతిశయం కలిగినటువంటి వాడు, ఆయన సహనము కలిగినటువంటి వాడు కాబట్టి నీవు ఇతని మందు బ్రతికిన్నావు, నేను ఇతని మందు బ్రతికిన్నానని ఆయనను బట్టి మనం అతిశయించేటువంటి వారంగా ఉంటున్నామా? లేకపోతే ఈ లోక సంబంధంగా నాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఎన్నో తరములకు సరిపడినంత ఆస్తిపాస్తులను నేను సమకూర్చుకొని ఉన్నానండి, ఇదా నీ సెక్యూరిటీ? ఎంతో గొప్ప ఆస్తిపాస్తులను సంపాదించుకున్నటువంటి వారు కొద్ది గంటలలోనే సమస్తమును పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వారి కళ్ళ ముందే వారు సంపాదించుకున్న సమస్తమును కొల్లగొట్టి వేయబడినటువంటి పరిస్థితులు సందర్భములు ఎన్నో ఉన్నాయి. అయితే నువ్వు అతిశయించేటువంటిది దేవుని అందు కాకుండా ఈ లోకమునందును నీ శక్తి సామర్థ్యములు అందును అయి ఉన్నట్లయితే దేవుడు నిన్ను కిందకు తీసుకుని రానై ఉన్నాడేమో నాకు తెలియదు. ఒక అతనితో నేను మాట్లాడుతున్నాను, పలానా అతను ఎలా ఉన్నాడండి అన్నాను. ఆయనండి అంత ఏదో పనిలో తిరుగుతూ ఉన్నాడండి అన్నాడు. ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి గొప్పవాడిగా చేసి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి గొప్పవాడైన తర్వాత దేవుని మీద నిలిపించవలసినటువంటి కృతజ్ఞత కొంత నిలిపించినాడు, కానీ ఏదో చోటు చేసుకుని ఉన్నది, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న వల్లని, ఇంకేదో సంపాదించుకున్న వల్లని దాని వెంటబడి పరుగులెత్తుతూ దేవుని యొక్క కార్యములను సహితము పక్కన పెట్టేసేటువంటి వాడుగా తయారైపోతున్నట్లయితే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాటిని తీసివేయటానికి ఎక్కువ సమయము పట్టకపోవచ్చు. నీవు ఎలా ఉన్నావు అనేటువంటిది, నేను ఎలా ఉన్నాను అనే మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఇహపరమైనటువంటి వాటి విషయమై అతిశయించేటువంటి మనిషి గర్వించేటువంటి మనిషిగా ఉంటాడు. అయితే దేవుని విషయమై అతిశయించేటువంటి మనిషి ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు, దేవుని పరిశుద్ధ నామమును బట్టి విశ్వసించేటువంటి వాడుగా ఉంటాడు, తనను బట్టి కాదు కానీ తనను నిలబెట్టేటువంటి దేవునిపై ఆధారపడి నిరీక్షణతోనూ విశ్వాసంతోనూ తన జీవితాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ దినమందు నీ యొక్క పరిస్థితి, నా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటున్నావా? పరీక్షించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఎనిమిదవదిగా చెప్పబడినటువంటి అంశం ఏంటంటే వెదకుటను గురించి ఇక్కడ చెప్పబడినది. దేనిని వెతకవలసినది? యెహోవాను, ఆయన బలమును, ఆయన సన్నిధిని నిత్యము వెతకవలసి ఉన్నది. ఈ మూడు విషయాలు ఇక్కడ చెప్పబడినవి. యెహోవాను వెతకవలసి ఉన్నది, ఆయన బలమును వెతకవలసి ఉన్నది, ఆయన సన్నిధిని నిత్యము వెతకవలసి ఉన్నది. ఇవి మనం వెతకవలసినటువంటి అంశములై ఉండవు. ఈ వెతకుట అనేటువంటిది కూడా మనకందరికీ ఈ లోకరీతిగా పరిచయమైనటువంటి విషయమై ఉంటుంది. ఏదో ఒక దాని కొరకు ఎన్నడైనా సరే వెతకనటువంటి వారు ఎవరూ ఉండరు. అందరం ఎప్పుడో ఒకసారి దేని కొరకైనా సరే మనం వెతికినటువంటి వారంగానే ఉంటూ ఉంటాం. మనుషులంగా మనము మనకు లేని దానిని పొందేందుకు వెతికేటువంటి వారంగా ఉంటాం. నాకు ఇల్లు లేదనుకోండి, ఇల్లు సంపాదించుకునేందుకు దానికోసం వెతికేటువంటి వెతుకులాట కొంత ఉంటూ ఉంటుంది. అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి దానిని సైతము మనము వెతికేటువంటి వారంగా ఈ లోకంలో ఉంటూ ఉంటాము. ఈ రెండు రకాలైనటువంటి వెతుకులాట్లను గురించి మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం వెతకవలసినటువంటి మూడు విషయాల గురించి ఇక్కడ చెప్పబడినది. యెహోవాను వెతకుట. మొదటగా ఆత్మీయరీతిగా దేవుని నీవు వెతకి కనుగొనవలసి ఉన్నది. దేవునిని ఎవరు ఆయన దేవుడు, దేవుడు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని పేరు పెట్టుకొని దేవుళ్ళుగా చలామణి అవుతూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఎవరు ఈ నిజమైనటువంటి దేవుడు అనేటువంటి దానిని వెతికి కనుగొనవలసి ఉన్నది. ఎవరైతే నీ జీవితాన్ని మార్చగలుగుతారో, ఎవరైతే నీకున్నటువంటి ఆ యొక్క బలహీనతలను తొలగించగలుగుతారో, నీకున్నటువంటి మత్సరమును ద్వేషమును తొలగించి ప్రేమను నీ హృదయంలో నింపగలుగుతారో, నీకున్నటువంటి ఆ యొక్క పాప భారమును తొలగించగలుగుతారో, వారే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి వెతకి కనుగొన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వారు నిజముగా దేవుడు ఎవరు, ఇంతమంది ఉన్నారు వీళ్ళందరిలో దేవుడెవరు అని పరీక్షించి ప్రార్థించి వాళ్ళు నిజముగా వెతుకుతున్నప్పుడు దేవుడు తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడై వారిని దర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. పౌలును మనం గమనించినట్లయితే పౌలు తప్పైనటువంటి బాటలో వెళుతూ ఉన్నాడు. దేవుని ప్రజలను శిక్షించేటువంటి వాడుగాను, వారిని హింసించేటువంటి వారుగాను, దూషించేటువంటి వాడుగాను, హానికరుడుగాను ఉంటూ ఉన్నాడు. అయితే ప్రభువునకు పౌలు అవసరమైనటువంటి వాడుగా ఉన్నాడు. తనను ఎంచుకున్నటువంటి వాడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పౌలు మరుమాట చెప్పలేదు. ఆ దినమ నుండి తాను చనిపోయే వరకు కూడాను దేని యొక్క సేవలోనే ఉండి ముందుకు సాగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విధంగా దేవుని నీవు వెతికినటువంటి వాడు గన్నవా, ఆయనను కనుగొన్నటువంటి వాడుగా ఉన్నావా, మొట్టమొదటి ప్రశ్న. రెండవది, ఆయన బలమును వెతుకుట. ఆయనను నీవు కనుగొన్నటువంటి వాడవైతే ఆయనకున్నటువంటి ఆ లక్షణములన్నింటినీ ఒక్కొక్క దానిని నీవు కనుగొనేటువంటి వాడుగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన క్షమాపణ గుణమును కనుగొనేటువంటి వాడుగా ఉండాలి, ఆయన కృపను కనుగొనేటువంటి వాడుగా ఉండాలి, ఆయన బలమును కనుగొనేటువంటి వాడుగా ఉండాలి. ఈ విధంగా దేవునికున్న ప్రతి ఒక్క లక్షణమును నీవు నీ యొక్క స్వానుభవములో ఎరిగినటువంటి వాడుగా ఉండాలి. ఇవన్నీ ఒక్కసారి నీకు తెలియకపోవచ్చును, కానీ ఒక్కొక్కటి నీవు ఆయనతో నడుచుచూ ఉన్నప్పుడు, ఆయనతో సంభాషించుచున్నప్పుడు, ఆయనకు సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు సమయమును గడిపేటప్పుడు వీటన్నిటినీ ఒక్కొక్క దానిగా ఎరిగేటువంటి వాడుగానే ఉంటావు. ఆయనతో ఎక్కువ సమయం గడుపుని కొందని వాటిని మరి ఎక్కువ లోతుగా నీవు వాటిని తెలుసుకొనగలుగుతావు. ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క బలమును, ఆయన మహాబలవంతుడని, ఆయన సముద్రమును పాయలు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడని, ఆయన బండ నుండి నీటిని రప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడని, గొప్ప మహాసైన్యముతో వచ్చినటువంటి ఫరోను ఆయన సైన్యమును సముద్రములో ముంచి వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడని, నీవు ఆయన ఎందుకు కేవలం విశ్వసించి ముందుకు వెళ్ళినట్లయితే నీ కార్యములను ఆయన చేసేటువంటి వాడని, ఆయన బలమును నీవు ఎరిగినటువంటి వాడవై ఉండవలసి ఉన్నది. ఇది కేవలం ఒక్కసారి కాదు, అది కంటిన్యువల్గా మన జీవితంలో జరిగేటువంటిదిగా ఉండాలి. కొంతమంది కొంత ఏదో దేవుణ్ణి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొద్ది రోజుల్లో కొంత ఏదో ఆర్ధనతో గడిపినందువలన ఆ నాలుగు రోజులు మాత్రమే వాళ్ళకి ఆ యొక్క భక్తి జీవితం అనేటువంటిది అది కొనసాగుతుంది. అది కాదు, నువ్వు ఎంతకాలం అయితే బ్రతికి ఉంటావో దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎరగాలని ఆశించిన కొందని, ఆయనతో నువ్వు సమయం గడిపిన కొందని నువ్వు ఎరిగేటువంటి వాడుగా ఉండగలుగుతావు. ఈ యొక్క ఎరుగుట అది అంతులేనటువంటిది, అన్ఎండింగ్ ప్రాసెస్. అది ఇది అయిపోయింది, నేను ఎరగవలసింది, అక్కడ ఉన్నటువంటిది ఎంత ఉందో అంత ఎరిగేసానని చెప్పేటువంటి వారు ఎవరూ లేరు. ఏ ఒక్కరిని పూర్తిగా దేవుని యొక్క కృపలను గాని శక్తిని గాని సామర్థ్యమును గాని బలమును గాని ఎరిగినటువంటి వారు కలిగారు. ఇది అనెండింగ్ ప్రాసెస్ గా ఉంటూ ఉంటుంది. ఈ అనెండింగ్ ప్రాసెస్ లో నీవు నడిచేటువంటి వాడుగా ఉంటున్నావా, స్టాగ్నేటెడ్ గా ఎక్కడ నాగిపోయినటువంటి వాడుగా ఉన్నావా అనేటువంటిది నీవు నిన్ను నీవు ప్రశ్నించుకుని తగిన విధంగా దేవుని యొక్క సన్నిధిలో మలుచుకునవలసి ఉన్నది. ఇక్కడ ఒక మంచి మాట వాడబడింది, ఏంటంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకుట. నిత్యము అనేటువంటి మాట వాడబడింది. అనునిత్యము వెతికేటువంటి వాడుగా నీవు ఉండవలసి ఉన్నది. నీకు నచ్చినప్పుడు కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు మూడు కుదిరినప్పుడు కాదు, అనునిత్యము ఆయనను వెతికేటువంటి వాడుగా ఉండాలి. ఈ పరిస్థితి నీలోను నాలోను కొనసాగేటువంటిదిగా ఉన్నట్లయితే నువ్వు కదిలింపబడేటువంటి వాడుగా ఉండవు. కదిలిపోయేటువంటి వారుగా చాలామంది విశ్వాసులు ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే అనునిత్యము ఆయన సన్నిధిని ఆశించేవారుగాను అక్కడ సమయం గడిపేవారుగాను దేవుని చిత్తమును దాని యొక్క ప్రాముఖ్యతను ఎరిగినటువంటి వారుగా కాక ఈ లోక సంబంధమైనటువంటి కట్టుబాట్ల గురించి ఈ లోక సంబంధమైన ఆటుపోట్లలో కొట్టుకుని పోయేటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. ఈ పరిస్థితి నుండి మనము విడుదల పొందవలసి ఉన్నది. ఈ దినమందు నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇక 9వ అంశముగా చెప్పబడినటువంటిది జ్ఞాపకము చేసుకొనుట. జ్ఞాపకము చేసుకొనుట, వీటిని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పబడింది. అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నది. మనకందరికీ జ్ఞాపకం చేసుకొనుట అంటే ఏంటో తెలుసు. కొన్ని మనకు తీపి జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని చేదు జ్ఞాపకాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. తీపి జ్ఞాపకాలు అనేటువంటివి మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఇష్టపడతాం, కానీ చేదు జ్ఞాపకములు అనేటువంటివి మర్చిపోవాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కానీ ఆ మర్చిపోవటం అనేటువంటిది మన యొక్క చేతులలో లేదు, అది ఎక్కడో లోపల ఉంటుంది. కానీ దాని గురించి అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దాని గురించి షట్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం, దాని గురించి ఇంకా థింక్ చేయొద్దు అనేటువంటి విధంగా మనము ఉంటూ ఉంటాము. అయితే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని, మరీ ముఖ్యంగా మన సొంత జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మనము అనునిత్యం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. చాలా మంది దేవుడి తమ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను అనునిత్యము జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండరు. వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారంటే ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అవసరములో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు. దేవా గతములో నువ్వు ఇలాగా నాకు సహాయం చేస్తావు, ఈసారి కూడా నాకు సహాయం చేయి, ఇక మీదటి నేను ఎప్పుడు నీకే లోబడి ఉంటాను, ఇంకా దానిలో డౌట్ ఏమి లేదు, నన్ను ఒకసారి బాగు చేసి చూడు నేను ఉంటానో లేదో అని ఈ రకమైనటువంటి పిచ్చి ప్రార్థనలు చేసేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే దేవుడు తన కృపను బట్టి తన కరుణను చూపి మనలను బాగు చేసిన తర్వాత మళ్ళీ మామూలే 4 రోజులు మాత్రం బాగుంటాం, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయి. ఇలాంటిది ఎన్నిసార్లు జరిగిందో మన జీవితంలో ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఎన్నో సైకిల్స్ ఉంటాయండి. ఎన్నో సందర్భాలలో ఇలాంటి సైకిల్సే కనపడతాయి. దేవుని దగ్గరికి మనం వెళ్ళటం, రిక్వెస్ట్ చేయటం, ఆయన మన రిక్వెస్ట్ను అనుగ్రహించడం, మన హృదయాంతరంగంలో మనం దానికి తగినటువంటి వారం కాదని తెలుసు, ఆ విషయం కూడా మనం ఒప్పుకుంటాం. అయితే దేవుడు మన మీద కృప చూపి మన రిక్వెస్ట్ను అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఈ విధమైనటువంటిది ఇస్రాయేల్ ప్రజల జీవితంలో ఎలాగైతే సాగిందో అదే విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అదే విధమైన సైకిల్ అది తిరుగుతూ ఉంటూ ఉంటుంది. ఇది చాలా మందికి ఉన్నటువంటి అనుభవం అయి ఉంటూ ఉంటుంది. ఇస్రాయేల్ ప్రజలు మాటి మాటికి చేసినటువంటి తప్పిదం ఇదే. దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను వారు కొద్ది కాలంలోనే మర్చిపోతూ ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు పక్షంగా ఎవరో ఒక దైవజనుడు వచ్చి ప్రార్థించి వారి పక్షంగా మొరబెట్టినప్పుడు దేవుడు ఆలకించి వారిని కరుణించేవాడు. అయితే మరలా వాళ్ళు దేవుని యొద్ద నుండి పొందినటువంటి ఆ యొక్క మేళ్ళని మర్చిపోతూ ఉండేవాళ్ళు, వారిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. మనలో చాలా మంది మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత అదంతా మర్చిపోయి మన శక్తియుక్తుల మీద మనం ఆధారపడేటువంటి వారంగా, మనలను మనము ఉప్పొంగ చేసుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అది సరైనటువంటి పరిస్థితి కాదు. తర్వాత ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మాటి మాటికి అనునిత్యం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరట ఉంటుంది. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడే వారు ఆచరించవలసినటువంటి పండుగలను కొన్నిటిని నియమించి ఉన్నాడు. ఈ పండుగలను ఎందుకు నియమించి ఉన్నాడంటే దేవుడు వారి యొక్క జీవితంలో కొన్ని ఆశ్చర్య కార్యములను జరిగించున్నాడు. వాటి సందర్భంగా ఈ పండుగలను వాటిని జ్ఞాపకం చేసుకునే నిమిత్తం ఈ పండుగలను నియమించి వాటిని ప్రతి ఒక్కరు కూడాను ప్రతి సంవత్సరము నియామక కాలములలో ఆచరించాలని వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వాటిని మర్చిపోకూడదు కాబట్టి. వాటిని ఆచరిస్తూ ఉన్నప్పుడల్లా ఆ రోజు తిని తాగటం కాదు గాని దీని వెనక ఈ పండుగ సిగ్నిఫై చేస్తున్నటువంటి దేవుని యొక్క కృపను వారు జ్ఞాపకం చేసుకునవల్లని ఆయన కోరి ఉన్నాడు. పులియని రొట్టెల పండుగలను ఆచరించమన్నాడు. పులియని రొట్టెలను ఎందుకు తినమన్నాడు? ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుండి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పులియకుండగానే ఉన్నటువంటి యొక్క పిండిని వాళ్ళు మూట కట్టుకుని వెళ్ళిపోయారు. ఈ విధముగా దాన్ని సిగ్నిఫై చేస్తూ, అంటే ఇప్పుడు పులియని రొట్టె తిన్నప్పుడు ఎలా ఎక్కడ వారు చేసినటువంటిది, అప్పుడు ఆ కాలంలో గతంలో జరిగినటువంటి దేవుడు చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకున్న వల్లని పండుగల్ని ఆయన నియమించి ఉన్నాడు. ఈ దినాల్లో పండుగలు ఎలా అయిపోయినాయంటే తినడానికి, తాగటానికి, ఆ తర్వాత సంబరాలు గడుపుకోవటానికే తప్ప దాని వెనుక ఆ పండుగ సిగ్నిఫై చేసేటువంటిది ఏమిటి? క్రిస్మస్ పండుగ వచ్చింది, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము తెలియజేసేటువంటి సందర్భం అది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి పాపమును తీసివేయ నిమిత్తము దేవాది దేవుడు తన సొంత కుమారునే ఈ లోకమునకు పంపినటువంటి సందర్భం అది. అలాగే గుడ్ ఫ్రైడే అనేటువంటిది దేవాది దేవుడు తన కుమారుని బలియాగముగా అర్పించినటువంటి దినమై ఉన్నది. అది రిజరెక్షన్ డే, ఈస్టర్ డే అనేటువంటిది. కాబట్టి వీటన్నిటి యొక్క సిగ్నిఫికెన్స్ అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చివరిగా ఏంటంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మనము మాత్రమే జ్ఞాపకం చేసుకోవటం కాదు, పండుగలను ఆచరించటం మాత్రమే కాదు, మన పిల్లలకు, పిల్లల పిల్లలకు, భావి తరాలకు వాటిని నేర్పేటువంటి వారంగా ఉండాలి. ఈ మాట ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు మాటి మాటికి రిమైండ్ చేస్తూ ఉండినాడు. ఏమని చెప్పేవాడంటే, మీరు మీ పిల్లలకు నేర్పించండి, దేవుడు మీ యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను నేర్పించండి, వారికి తెలియజేయండి, వారు గైకోనేలాగా చేయండి, వారు వీటిని జ్ఞాపకం చేసుకుని వీటిని వారి పిల్లల పిల్లలకు తెలియజేసేటువంటి వారినిగా వారిని తయారు చేయండి అని చెప్తూ ఉండేవాడు. కాబట్టి మన యొక్క జీవితము ఎలా ఉన్నది, మనము ఇప్పుడు చదివినటువంటి యొక్క 9 పాయింట్లను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన యొక్క జీవితం ఆయన యొక్క సన్నిధిలో ఎలా ఉన్నది, ఎక్కడ మనము లోటుగా ఉన్నాం, ఎక్కడ మనము దేవుని యొక్క సన్నిధి నుండి తప్పిపోయేటువంటి వారంగా ఉంటున్నాం, ఏ విషయములలో మనలను మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని ఆయన యొక్క కృపలోనికి మళ్ళా మనము వచ్చి ఆయన కోరేటువంటి విధముగా మనలను మనము సరిచేసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలాలు మంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడవైన తండ్రి, ఈ ఉదయకాల ముందు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ పాదములకు వందనములు. మా హృదయాంతరంగములు మీ యొక్క గొప్ప కార్యమును ఎల్లప్పుడూ జరిగించండి. మేము వట్టి వారిమి, మేము చేతగాని వారిమి. ఆయనను ఉప్పొంగేటువంటి స్వభావమును, అతిశయించేటువంటి స్వభావమును మా హృదయములో ధారాళంగా ఉన్నవి. నీయందు అతిశయించవలసి ఉంటుండగా మేము ఆ విధంగా కాకుండా మమ్మను బట్టి, మేము మా శక్తియుక్తులను బట్టి మేము అతిశయించేటువంటి వారంపై ఎన్నో మాటలు ఉంటున్నాం. మమ్మలను క్షమించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట బీజము నుండి మమ్మలను విడిపించి, కడిగి శుద్ధీకరించి, మమ్మలను పవిత్రులనుగా చేసి మీ యొక్క సన్నిధిలో మీతో ఎల్లప్పుడూ సంబంధము కలిగి ఉండేటువంటి వారంగాను నిత్యముని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.